మహాకాల్ ఇది నవంబర్ 15, 2004 గుంటూరులో జరిగిన మహాయజ్ఞం 3వ రోజు జయ జయ మహాకాల్.
పంచతత్వ పరిమార్జన గాయత్రి మహాయజ్ఞము, దీనినే ఉపనిషత్తులో కఠోపనిషదీయ నచికేతాగ్ని విద్య అంటాము. అది మీరు నేర్చుకుంటున్నారు. ఆ విద్యలో నేర్చుకునేటటువంటి దాంట్లో కొన్ని సంకల్పాలు మీరు మనస్ఫూర్తిగా తీసుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటి సంకల్పం ఏమిటి అంటే, జాతి మత కుల లింగ వయోభేదాలు లేకుండా అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నాము. ఇది నోటి మాటగా ఉండకూడదు. ఈ యజ్ఞం పూర్తి చేసుకున్న తర్వాత మీలో రావాల్సినటువంటి మార్పు అది. ఇంకా మనకి ఇన్ని మతాలు అక్కర్లేదు, ఇన్ని రకాలైనటువంటి జీవిత విధానాలు మాకు అక్కర్లేదు, మాకు అర్థమైంది ఏమిటి అంటే మాలో కూడా దేవుడు ఉన్నాడు. అర్థమైందా మీకు అందరికీ? అది నాలో దేవుడు ఉంటే నాలాంటి వాళ్ళల్లో కూడా దేవుడు ఉంటాడుగా. నువ్వు ఒక్కడవే కాదు, భగవంతుడి అంశంతో పుట్టింది. అన్ని మతాల వాళ్ళు, అన్ని శరీరధారులు, అన్ని ప్రాణులు అఖండ మండలాకారం వ్యాప్తం చేయన చరాచరం, అఖండంగా చరాచర జగత్తులో ఉన్న దాని తంచులో కూడా ఈ భగవత్వం ఉంది అని నాకు అర్థమయ్యేటట్టు చెప్పిన గురువుకి నమస్కారం అని అర్థం దాన్ని. మనం అది పట్టించుకోవటం లేదు. పట్టించుకోకపోవటం వల్ల ఈ గొడవలన్నీ వస్తున్నాయి. మీరు 10 మందికి ఇది చెప్పక్కర్లే, మీరు అలా ప్రవర్తిస్తే చాలు. తేడా అర్థమైందా? తేడాలతో ఎవడైనా మాట్లాడితే అది వాటిస్తాం. మీరు మాత్రము అందరూ భగవత్ స్వరూపులే, అందరూ భగవత్ స్వరూపులే అనేటటువంటి అవగాహన తీసుకొచ్చేటటువంటి ఈ యజ్ఞము మీరు చేస్తున్నారు. పంచతత్వ పరిమార్జన అంటే మీ శరీరాల్లో ఈ ప్రపంచము ఎలా నిర్మించబడుతున్నదో మీ శరీరాలు కూడా ఆ పంచతత్వాలతోనే నిర్మించబడి ఉన్నాయి. మొత్తం సృష్టి ఆ పంచతత్వాలే. ఈ పంచతత్వాల యొక్క పరిమార్జన మనం చేసుకోవటానికి నేను మీకు 2 రోజుల నుంచి చెబుతూ వస్తున్నాను. మొట్టమొదటిది నేను చెప్పింది నీళ్లు తాగడం. ఖచ్చితంగా రోజుకి 200 లీటర్ల కంటే తక్కువ నీళ్లు తాగకండి. దాహం వేస్తే ఇంకా ఎక్కువ తాగండి, అది వేరే విషయం. కానీ దాహం వేసినా వేయకపోయినా మీరు 2.5 లీటర్లు నీళ్లు తాగండి. ఇది నచ్చికే తాగిన విద్యలో భాగమే అది, మీరు అర్థం చేసుకోండి. మీరు ఏమనుకుంటారు అంటే భగవంతుడు అంటే ఏదో అని, ఏదో ఏం కాదు. నువ్వు జీవించటం జీవిస్తే నువ్వు భగవంతుడివి, కరెక్ట్ గా జీవించకపోతే మానవుడివి, ఇతరులకి బాధ పట్టేటట్టు జీవిస్తే రాక్షసుడివి. నువ్వే ఇతరులను బాధ పెట్టుకో జీవిస్తే రాక్షసుడివి. ఏదో నీ జీవితం, ఏదో నువ్వు జీవిస్తున్నావు, పక్క వాళ్ళని పట్టించుకోవటం లేదు మానవుడివి. లేదు పక్క వాళ్ళని పట్టించుకుని వాళ్ళని కూడా మంచి మార్గంలో తీసుకెళ్తావు భగవంతుడి. అందుకు ఈ 3 రోజుల పాటు మనం చేసుకుంటున్నటువంటి దానికి ఈ పూర్ణాహుతిలో ఈ సంకల్పాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో సంకల్ప పత్రాలు నింపించిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? ఆల్రెడీ ఇచ్చేసిన వాళ్ళు, వెరీ గుడ్, ఇవ్వని వాళ్ళు, ఇవాళ మీకు ఇవ్వబడతాయి సంకల్ప పత్రాలు, ఇష్టం ఉన్న వాళ్ళు నింపి ఇచ్చేయండి. కారణం నేను చెప్పాను కదా, ఇక్కడ మతాతీతమైనటువంటి, వ్యక్తికి అతీతమైనటువంటి విద్య మనం నేర్చుకుంటున్నాం. అంతే ఇక్కడ ఆ సంకల్ప పత్రాలు పూర్తి చేసి మీరు నాకు ఇస్తే, నేను మీకు చెప్పాను కదా మీ వెంట పడగలను నేను, ఏమయ్యా చేస్తున్నావా లేదా, చేస్తున్నావా లేదా, చేస్తున్నావా లేదా అని. నేను నింపి ఇవ్వలేదు అనుకోండి, నేను మీ వెంట పడలేను. ఎందుకంటే మీకు ఇష్టం ఉందా లేకపోయినా నింపేయండి, కనీసం ఒక వ్యక్తి మీ వెంట కథ పట్టుకుపడితే మీరు మారుతారు గ్యారంటీగా. పిల్లవాడు స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదు, ఏడుస్తూ ఉంటాడు, మీరేం చేస్తారు? తొందరని ఇవాడు వదిలేద్దాం అందరూ కథ పట్టుకుంటారు కదా, ఎందుకు పట్టుకుంటారు? మంచిది కనుక, వాడికి మంచిది కనుక. అంతే ఇప్పుడు మీరు ఒప్పుకుంటేనే నేను కథ పట్టుకోగలను. ఆ ఒప్పుకోవటం అనేది ఎలా తెలుస్తుంది? మీరు అది నింపి ఇస్తే, అప్లికేషన్ ఫామ్, అది నింపి ఇవ్వటం వల్ల నేను కేవలం మీ వెంట పడతాను తప్ప మీరు మీ గురువుని మార్చుకోక్కర్లేదు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటే మీకు ఎవరి మీద మీకు ఆ గురుతో ఉన్నదో ఆ విధానాన్ని అవలంబించండి. మంచి నీళ్ళు తాగేవాడు కలెక్టర్ అయితే కలెక్టర్ పనిచేస్తాడు, టీచర్ అయితే టీచర్ పనిచేస్తాడు, ఇంట్లో పనిచేస్తున్నాడు అంటే ఇంట్లో పనిచేస్తుంటాడు. నేను చెప్పేటటువంటి నియమాలకి మీ గురువు ఎవరు, మీరు ఏ విధమైనటువంటి సాధన చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు సాధన చేస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. ముందు నీళ్లు తాగటం కనుక మీరు మొదలెట్టగలిగితే, అది కనుక మనం సమాజంలోకి అలవాటు చేసేయగలిగితే క్యాన్సర్ ఉండదు అని సైంటిస్టులు చెప్తున్నారు. నీటి లోపం వల్ల మనలో ఉన్నటువంటి కణాలు అడ్డగితం అవుతున్నాయి. ఆ సైన్స్ మనం మాట్లాడుకోకర్లే, ఆ సైన్స్ ఇలా కాకుండా ఎప్పుడైనా ఒక సాధనా శిబిరంలాగా మనం కూర్చున్నప్పుడు దాని సైన్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఆ సైన్స్ లో రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మీ ఆహారంలో మార్పు రావాలి, కాయగూరలు ఎక్కువ తినాలి, అదొక్కటి గుర్తుంచుకోండి. కూల్ డ్రింక్స్, కాఫీ టీలు మానేయాలి. అది ఎంత తొందరగా మీరు మానేయగలిగితే అంత మంచిది మీకు. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, ఇంకా మత్తు పదార్థాలు అవి మీరు చెప్పటం లేదు మాస్టర్. ఇవే వద్దంటే అవి వద్దని వేరే చెప్పాలా అండి? అంతేత మాస్టర్ ఏం చెప్పారు అంటే కూల్ డ్రింక్స్ తాగొద్దన్నారు, టీ తాగొద్దన్నారు, కాఫీ తాగొద్దన్నారు, కనుక మీరు ఇంకోటి ఏదో తాగటం మొదలెట్టారనుకోండి. నేను చెప్పలేదుగా మీకు, అంతేత అది చేయకండి. ఇదే వద్దంటే ఆ కామన్ సెన్స్ మాత్రం ఉంచుకోండి, ప్రతిదీ కాగితం మీద రాయలేం కదా. రెండో నియమం అర్థం లేదా ఆహార నియమాలు నీళ్లు తాగు. మూడో నియమంలో యోగాసనాల గురించి చెప్పాను నేను మీకు. నిన్న చెప్పిన ఒక్క ఆసనం చాలు మీకు మీలో భగవత్తత్వాన్ని దింపేస్తుంది. ఇవాళ పొద్దున్నే నిద్రలు లేచాక ఎవరైనా ప్రాక్టీస్ చేసుకున్నారా? అదే వెరీ గుడ్, ప్రాక్టీస్ చేసుకోండి. శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకే. నొప్పిగా ఉంది అంటే ఆ నొప్పిగా ఉన్న చోట వచ్చి అలా ఆగిపోండి. రెండో రోజు ఇంకొంచెం చేయగలుగుతారు, మూడో రోజు ఇంకొంచెం చేయగలుగుతారు. నాకు ఇంతవరకు వచ్చిన అనుభవంతో నేను ఏం చెప్పగలను అంటే గ్యారంటీగా 21 రోజుల్లో ఎలాంటి శరీర స్థితి ఉన్నవాడైనా వెయిట్ చేయగలడు. ఆ 21 డేస్కి ఏదో ఉంది విశేషత. అందుకే త్రిసప్త సునిధ శృత అని పురుష సూక్తంలో చెప్పేటటువంటి విషయం, ఏ రోజుకి ఆ రోజు ఒక సమిధిగా మనం మారుతున్నామేమో నాకు తెలియదు అది. బట్ 21 రోజులు మాత్రం మీరు పట్టు వదలకండి, చూసుకోండి. 21వ రోజు మీరే ఆశ్చర్యపోతారు. రెండు ప్రాణాయామాలు చెప్పాను నేను మీకు, అంటే భస్త్రికా ప్రాణాయామము, ఇంకోటి కపాలభాతి ప్రాణాయామము. కపాలభాతి ప్రాణాయామము మీ ప్రారంభాన్ని మార్చిస్తుంది. భస్త్రికా ప్రాణాయామము మీ శరీరంలో ఉన్నటువంటి పంచ ప్రాణాల యొక్క శక్తిని పెంచుతుంది. ఇది ఇవాళ నేను ఇంకొక ఆసనము, ఇంకొక రెండు ప్రాణాయామాలు చెప్తానని చెప్పాను కదా. ముందు ప్రాణాయామాలు చెప్పదా ఆసనం చెప్పదా? గట్టిగా చెప్పండి. ప్రాణాయామమే ముందు చెప్పేదా? ఆసనాలు కష్టంగా ఉన్నాయి. సరే ప్రాణాయామే ముందు చేద్దాం. అంతేత మీరు టిఫిన్ ఏమి తిని రాలేదుగా, టిఫిన్ తింటే ప్రాణాయామం కుదరదు, ఆసనాలు కుదరదు. ద్రవాహారం ఏదైనా తీసుకుంటే ఓకే. భస్త్రిగా ప్రాణాయామం చేద్దాం. నిన్ను చెప్పాను కదా, మీరు చేయండి, నేను చూస్తా. ముందు పద్మాసనంలో కూర్చోటానికి ట్రై చేయండి, ట్రై చేయండి. నేను కూడా ఇప్పుడు పద్మాసనంలో కూర్చోలేదు, అర్ధ పద్మాసనంలో కూర్చున్నాను. ఇది ఇక్కడ పెట్టాను కానీ ఇది కిందనే ఉంది. బీ కంఫర్టబుల్, కానీ ప్రయత్నించకుండా రాదు. ఎంతసేపు కూర్చోగలిగితే అందులో కూర్చోండి, బాధగా ఉంటే ఆసనం మార్చేస్తే మామూలుగా కూర్చోండి. ఇంకా భస్త్రగా చేయండి. చేయగా చేయగా గ్రిప్పు మీకు వస్తుంది. కాసేపు రిలాక్స్ అవ్వండి, ఆసనం చూసుకోండి. ఆసనం గురించి ఏం చెప్పానో గుర్తుంది కదా, ఈ కాలు ముందు కుడి కాలు ఎడమ తల మీద పెట్టుకుంటాం, ఎడమ కాలు కుడి తల మీద పెట్టుకుంటాం. ఇది పెట్టుకున్నప్పుడు ఇది నేలకు అవ్వాలి మోకాళ్ళు, అది ఆనినప్పుడే ఆ పద్మాసనం యొక్క కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అది ఆడినప్పుడు అసలు ఆ దేవత ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఆ పొజిషన్ లో ప్లగ్ పెడతాం, లూజ్ గా పెడితే కరెంట్ రాదు కదా. ఇంకా ఇది మీరు ట్రై చేయండి. దీనికి నేను ఏం చెప్పాను మీకు, బటర్ఫ్లై ఆసనం చెప్పా. అంతే అది వేసుకుని చేసుకోండి. కొంతమంది చేయగలరా బటర్ఫ్లై? చాలా జాగ్రత్తగా ఆ పొజిషన్ గుర్తుంచుకోండి. రెండు కాళ్ళ పట్టుకునే ఇల్లు కడవాలి. ఆ రెండు కాళ్ళ మీద మీ మూతి బొట్టకని వెళ్ళు, చేతి బొట్టకని వెళ్ళు, రెండు కాళ్ళ మీద రావాలి. అంటే ఇవి రెండు కలవాలి, ఇది దీని మీదకి రావాలి, ఇది పట్టుకోవాలి. నిన్నకంటే ఇవాళ చాలా ఈజీగా చేయగలుగుతున్నట్టు మీకే అర్థమైంటుంది. అది ఎంత ఎంతవరకు చేయాలి ఇది అంటే, ఇది నేలకి తగలాలి, మోకాళ్ళు నేలకి తగలాలి. తొందరగా చేయకండి, చేస్తే నెర్వ్స్ అవి డిఫెక్ట్ వస్తే అవడే ఏం చేయలేడు. శారీరక ధర్మాన్ని చూసుకుని చేయండి. క్లియర్? దీంతో కొంతమంది మొహమాట ఎందుకు పడుతున్నారు, మీరు చేయకూడదా, మీరు ఎందుకు చేయటం అట్లున్న వాళ్ళు ఉత్తరెక్కించుకోదామని వచ్చారా ఇక్కడికి? ఇక్కడ నేను నేర్పిస్తున్నాను, నేర్చుకోండి, కనీసం ఒకరోజైనా చేస్తారు. భలే దొరికారే అందరూ, చూసిపోవటమే చెయ్యండి. అదే వెంట పడతారన్న ఎడ్యుకేషన్ ఫామ్ ఇచ్చారు, అయిపోయారు. వెంట పడతా చేస్తున్నారా లేదా మీ మంచిగా కనీసం ఎక్కడైనా చేయటం మొదలెట్టండి. వయసుతో ఏం సంబంధం లేదు, పెట్టండి కాళ్ళు, కాలు ఊపండి, అందరూ చేయండి. అందరూ సీతాకోక చిలకల్లాగా ఎగిరిపోతారేమో. అందరూ అందరూ చేస్తేనే నెక్స్ట్ చెప్పింది నేను. మీరు పక్కవాడు చేయలేదు అనుకోండి, నాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది, నేను చెప్పను. అంతే, మీరు పక్క వాళ్ళ చేత కూడా చేయించండి. మీరు కాలు ఇలా 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 అంటూ ఉంటాయి, పని పాట లేకుండా ఊపుతూ ఉంటాయిగా, కూర్చుని కూర్చుని అదేదో పద్ధతిగా ఊపుతుంది. కుర్చీలు అక్కడ కూర్చో, మీరు ఎందుకు ఊపుతానే మీకు చెప్పాలా అండి. మళ్ళా ఎంతైనా సరే ఎవరి స్పీడ్ వాళ్ళది, మీరు చేయాలి, ఒప్పుకోను నేను. కార్యకర్తలు అవకాశాలు చూడండి, సీతాకోక చిలకలు అయిపోయారా అందరూ? అందరూ అయ్యారా? ఆ అబ్బాయి ఎక్కడ టీషర్ట్, రైట్ 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 గుడ్ ఆపండి. అవసరం ఆచరణ కావాలి. మంచి విషయం విన్నంత మాత్రమే ఏమవుతుంది, నువ్వు ఆచరిస్తే కొంచెం లాభం. కనీసం ఈ ఒక్క రోజైనా చేశారు సంవత్సరానికి ఒకసారి అది. మళ్ళీ నేను గ్యారంటీ వస్తాగా? మీరేం గట్టిగా అనకండి. అంటే సంవత్సరానికి ఒకసారి చేయడానికి పర్మిషన్ ఇచ్చారా? నేనేదో చెప్పగలుగుతారా మీరు? రోజు చేయటానికి ఓకే ఓకే. ఏమో నాకు డౌట్ అమ్మా, నేనేదో అన్నాను. రూపం ఒక్కటి కూడా మీ అన్ని కోరికలను తీర్చిస్తుంది. మీరు అదేదో ఆసనం అనుకుంటున్నారు, అది ఆసనం కాదు, అది కోరికలు తీర్చేటటువంటి కల్పవృక్షం. కోరికలు అయితే ఉంటాయి, కానీ నేను కూర్చొని ఏమంటే ఎవడేం చేయగలమ్మా? ఏ గురువు ఏం చేయలేడు, విధానం చెప్పగలడు. జత ప్రతిరోజు కూడా ఈ పద్మాసనంలో మీరు పొద్దున్న 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు కూర్చోటానికి ట్రై చేయండి. ఇదే ఆసనంలో కూర్చొని ఇంకా పద్మాసనంలో కూర్చోకండి. మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తుంది కానీ, ఇంకా కార్యకర్తలు కూడా కూర్చొని పోండి, తర్వాత పంచుదారు కానీ కూర్చుండిపోండి. ఇంకా ఇది పూర్ణావతి ఇవాళ పంచుకతో పరిమార్జన గురించి నేను కొంచెం చెప్పాలి మీకు ఆ విషయం. కార్యకర్తలు కూర్చుండిపోండి. ఫారిన్ నుంచి వచ్చాడు ఆయన ఎవరు, ప్యాంటు అడిగి వేసుకుని, నేను తెలుగులో చెప్తున్నాను కూర్చోమని ఆయన ఇంకా పంచుతూనే ఉన్నాడు. మీరుండండి సార్, నేను చెప్తే ఏంటి ఆయన పంచే వెళ్తాడు. ఏంటి మీరు ఆయన చెప్తారు చూడండి, అసలు ఆయన పంచే వెళ్తాడు. తెలుగు అర్థమైంది, తప్పట్లు కొట్టండి ఆయనకి తెలుగు అర్థమైంది. కూర్చోండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడ, ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చోండి, కదలకండి, ఇంకా కూర్చోండి. అక్కడ ఉంచిన వాళ్ళకే చెప్పేది వాళ్ళు. ఈవిడే ఫారెన్ నుంచి వచ్చింది బాబు, నీకే చెప్పేది కూర్చో. అక్కడ వినిపించటం లేదా చివరి వరకు? శాంతిందర్ గారు వినిపిస్తుందా? ఏమో వాళ్ళు ఇంకా నుంచునే ఉన్నారు అక్కడ, దళ దొరికారే అందరూ, అందరూ ఫారెన్ అయితారండి, తెలుగు మర్చిపోయారు. అరవిందో కూడా పాపం బెంగాలీ రాదు. రైట్, మళ్ళా నుంచుంది బింజీలు తీయించటం లేదు నేను. కళ్ళు మూసుకోండి. చాలా జాగ్రత్తగా చెప్పే సూచనలు ఉంటే చేయండి. కపాల భాతి అనేటటువంటిది మనలో ఉన్నటువంటి కాగ్నిషన్ బయటకు తోసేస్తుంది, శారీరకంగా వచ్చే లాభం అది. కోరికల పరంగా, ఇమోషన్స్ పరంగా, ఎవడో నన్ను తిట్టాడు, ఎవడో నన్ను ప్రేమగా చూడటం లేదు అనేటటువంటి ఇమోషన్స్ మనలో బూడగట్టుకుపోయి ఉంటాయి. ఫలానా వాడు నన్ను ప్రేమించటం లేదు, ఫలానా వాడు నన్ను అర్థం చేసుకోవటం లేదు, మా నాన్న నన్ను అర్థం చేసుకోవటం లేదు, మా అమ్మ నన్ను అర్థం చేసుకోవటం లేదు, నేను ఎంత మంచిదాన్నో అయినా ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదు, ఈ వ్యాఖ్యలన్నీ కూడా దీంతో పోతాయి, మొత్తం పోతాయి. నిన్నెవడో అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఇతరులను అర్థం చేసుకో చాలు. అది సహజంగా జరుగుతుంది మీకు. మూడోది ఏంటి అంటే ఆలోచనలో మార్పు వస్తుంది. మీ యొక్క ఆలోచనలు బయటకు పోతే భగవంతుడి యొక్క ఆలోచనలు నీలోకి సహజంగానే జరుగుతాయి, నువ్వు అడగక్కర్లేదు. ఈ కపాల భాతి ఈ మూడు పనులు చేస్తుంది. ఇంకా మొదటిసారి వదలండి, కానీ మంచి ఆగండి. కార్యకర్తలు మనుషుల్ని లోపలికి రానివ్వకండి. వాళ్ళు రావటం వల్ల వీళ్ళందరి కార్యక్రమం ఆగుతోంది. బయట కూర్చోబెట్టేయండి, తర్వాత వస్తారు. నేను చెప్పింది అక్కడ వినిపిస్తుంది వాళ్ళకి, అక్కడే కూర్చోమండి, తర్వాత లోపలికి వద్దరు. కానీ కూర్చోండి కార్యకర్తలు, అస్సలు లోపలికి ఎవరిని రానివ్వకండి, బయట కూర్చోబెట్టి ఇది ఫాలో అవ్వమనండి. చెప్పింది అక్కడ ఫాలో అవ్వచ్చు. ఇంకొక కళ్ళు మూసేసుకోండి, కళ్ళు తెరిచి ఉంచకండి ఎవరు కూడా. ఇక్కడ ఎవరు ఆ తిరిగేది అక్కడ? ఏంటమ్మా తిరుగుతున్నాం, కూర్చోమంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోండి, బయట నుంచి రావద్దు లోపలికి. కళ్ళు ముంచుకుని రిలాక్స్డ్ గా కూర్చోండి. అసలు అదే పెద్ద ఆసనం. అసలు మన కళ్ళు మూసుకోవడం కూడా రాదు. సైకాలజిస్ట్ నడిపితే చెప్తారు మీకు నిద్రపోవటం కూడా రాదని. పాప గాలి పీల్చొద్దు, వదిలిపోయి నేను గాలి పీల్చుకొని చెప్పింది నేను. అండి ఒకసారి ఇప్పుడు మీలో శారీరకమైనటువంటి బాధ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బాధను నేను బయటికి తోసేస్తున్నాను, నా శరీరంలో ఉన్నటువంటి బాధను బయటికి తోసేస్తున్నాను. ఆ బాధ ఏంటో స్పష్టంగా చెప్పుకోండి. నడువు నొప్ప, మోకాల నొప్పిగా, ఫిజికల్ భౌతికమైన బాధ ఏదైనా ఉన్నా దాన్ని బయటికి తోసేస్తున్నాను మూడు సార్లు స్పష్టంగా అనుకోండి. ఆచరించండి. ఇంటి దగ్గర చేస్తాం అనుకోకండి. ఇక్కడే పోవచ్చు. చాలా మందిది అనేక చమత్కారాలు జరుగుతాయి. ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిపోవచ్చు. అది ఈ రోజు మీకు జరగచ్చు. మనస్సు పెట్టి చేసి అర్థం చేసుకోండి. మీ శారీరకమైనటువంటి బాధల్ని వదిలేసుకోండి. గాలి మీద వదులుతున్నప్పుడు ఆ శారీరకమైన బాధ పోతోంది అనుకోండి. మనసులో అనుకోండి అది బాధ పోయింది. ఇక్కడ సంకల్పం ముఖ్యం. గాలి వదలటం ఓకే, కానీ గాలితో పాటు మీ బాధలు పోతున్నాయి. అది ఏ బాధ అయినా సరే, భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి బాధలు పోతున్నాయి. ప్లస్ ఇంకోటి గుర్తుంచుకోండి, మనం ఎవరి మీద యుద్ధం ప్రకటించటం లేదు. చాలా మంది కనుబొమ్మలు ముడిచేసి ఇంకా వాళ్ళు ఎవరి మీద యుద్ధానికి దుబ్బుతోన్నట్టు పోజు పెడుతున్నారు. మీరు ఎవరితోనూ యుద్ధం చేయటం లేదు, ఉన్నది పోగొట్టుకుంటున్నారు. రిలాక్స్డ్ గా ఉండండి. అసలు రిలాక్సేషనే పెద్ద ఎక్సర్సైజ్ హార్ట్ ట్రబుల్ వాళ్ళకి. రిలాక్స్డ్ మళ్ళీ మీ బాధ మనసులో అనుకోండి, స్పష్టంగా అనుకోండి. బాధ పోవాలి కాదు, ఏ బాధ చెప్పండి. మోకాలు నొప్పుల, కళ్ళొప్పుల, మైగ్రేన్సా, వామిటింగ్ సెన్సేషన్సా, నీరసమా, పోతుంది మళ్ళీ అనుకోండి. ఇప్పుడు ఇమోషన్, అత్త మీద కోపం, కొడుకు మీద కోపం, భర్త మీద కోపం, ఆఫీసర్ మీద కోపం, రకరకాలైనటువంటి కాంప్లెక్సెస్ ఉంటాయి. అవన్నీ వదులుకోండి. మనస్ఫూర్తిగా ప్రయత్నించండి. మీకు ఎవరి మీద ఉంటుంది చికాకులు, కోపాలు, ద్వేషాలు, స్పష్టంగా ఊహించుకోండి. అది చాలా స్పష్టంగా పొరిగించే వాళ్ళ మీద, పక్క మీద, ఆఫీసర్ల మీద ఏదో ఒకటి ఉంటుంది, ఉండకుండా ఉండదు ఎవరికి. అది వదిలేసుకుంటున్నారు. కళ్ళు మూసుకునే ఉండండి, కళ్ళు తెరవకండి ఎవరు. ఇది అంతర్గత యాత్ర, ఆధ్యాత్మిక అంతా కూడా. మీరు కళ్ళు తెరిస్తే 90% శక్తి కళ్ళ ద్వారా బయటకు పోతుంది. మీరు కళ్ళు మూసుకోమని నేను చెప్పినప్పుడు అది మీకు తెలుగు అర్థం అయితే దయచేసి కళ్ళు మూసేయండి, కళ్ళు మూసేయండి, కళ్ళు తెరవద్దు. అప్పుడే ఆ సామూహిక శక్తి మీకు ఉపయోగపడుతుంది. ఆ ఇమోషన్స్, ఆ ద్వేషాలు, వాటిని మనసులో అనుకోని వదిలేస్తున్నాను. వదిలేయండి వాటిని. అది మీరు చూడండి ఎంత హాయిగా ఫీల్ అవుతారో మీరు వదిలేస్తే. మూడవది ఆలోచనలు వదిలేయండి. నా మనస్సు నిర్మలంగా ఉంటుంది, ఏ ఆలోచనలు లేవు, స్థిరం అయిపోతుంది మనస్సు. ఎప్పుడైతే నీ మనస్సు స్థిరం అవుతుందో ఆటోమేటిక్ గా సదాలోచనలు నీలోకి దూరుతాయి, సహజంగా దూరుతాయి. నువ్వు దాన్ని అనుకోక్కర్లేదు. అంచేత నా మనస్సు స్థిరపడుతోంది. నేను ఆలోచనలన్నీ బయటికి వదిలేస్తున్నాను, వదిలేస్తున్నాను. మూడు రకాలుగా చూస్తున్నారు ఇది మీరు. మొదటిది శారీరకమైనటువంటి ఆరోగ్యము, రెండవది ఇమోషన్స్ భావనలు, దుర్భావనలు, ద్వేషాలు, క్రోధం, లోభము, ఇవి వదులుతున్నారు. మూడవది అసలు ఆలోచనలు వదులుతున్నారు. అంత అద్భుతం. అంచేత దీన్ని ప్రారంభ పరివర్తన ప్రాణాయామము అంటాం. ఇప్పుడు కొంచెం స్పీడ్గా చేస్తాం. రిలాక్స్ అవ్వండి. 2 మైళ్ళు నడిస్తే వచ్చే అలసట వచ్చింటుంది మీకు. ఇంకా ఇవాళ కొత్త ప్రాణాయామం నేర్చుకుందాం. అల్సర్ తీరిందా? అల్సర్ తీరకపోతే ఇంకా ఆగుదాం. తొందరొద్దమ్మా, ఎప్పుడు గుర్తుంచుకోండి, అల్సర్ తీరకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకండి. అల్సర్ తీరితే కళ్ళు తెరిచేయండి. నాకు తెలుస్తుంది మీ అల్సర్ తీరిపోయిందని. సరే, కళ్ళు తెరిచి వినండి, తర్వాత ప్రాణాయామం చేసినందుకు మళ్ళీ కళ్ళు మూసుకుంది కానీ ముందు వినండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి ప్రాణాయామముని రకరకాలైనటువంటి ప్రాణాయామాలతో పిలుస్తారు. సామవేదము వాటిలో దీన్ని ఉద్గీతము అంటాము. ఉద్గీతము, ఉద్గీత ప్రాణాయామము. మామూలుగా మనం దీన్ని ఓంకార ప్రాణాయామము అంటాం. కొంతమంది దీన్ని సోహం ప్రాణాయామం అని కూడా అంటారు. ఉపనిషత్తులో దీని ఫలితాన్ని బట్టి కాలజయి ప్రాణాయామము అని కూడా అంటారు. ఎందుకంటే ఇది చేసినటువంటి వాడు కాలాతీత స్థితికి వెళ్ళిపోతాడు. ఇంకా సమయము వాడిని ఏమీ చేయలేదు, కాలాతీత స్థితికి వెళ్ళిపోతాడు. అంటే దీన్ని కాలజయి ప్రాణాయామం అని కూడా అంటాం. ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి సోమనాథ్ మహర్షి దీన్ని బాగా ప్రచారం మీకు తెచ్చాడు. మరి ప్రస్తుతం ఎందుకో నాకు ఎక్కువగా ఆ విషయం వినిపించుతుంది. నాకు ఎందుకంటే ఆంధ్రులు ఆరంభ చూరులు అనేటటువంటి మాట మనకి వర్తించదు. మనం ఆంధ్రులం కావాలని నాకు అర్థమైపోయింది. ఇందాక నేను తెలుగులో చెప్తే చాలా మంది అసలు దాన్ని అర్థం చేసుకోలేక పక్క వాళ్ళు చెప్తే గానీ వాళ్ళు పాపం కూర్చోలేకపోయారు. ఇంకా ఆంధ్రులు ఆరంభ చూరులు అనేవి మనకి వర్తించదు, కానీ ఆంధ్రులకు వర్తిస్తుంది. మరి మీరు ఆంధ్రులు అవునో కాదో ఆలోచించుకోండి. ఇవాళ నుంచి మీరు కనుక దీన్ని వదలకుండా చేసుకుంటే మీరు ఆంధ్రులు కాదు, లేకపోతే మీరు ఆరంభ చేయలే. ఈ ప్రాణాయామము మీ శరీరాలలో 3 ముఖ్యమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది. ముఖ్యమైనటువంటి మార్పు, మొట్టమొదటి మార్పు అది ఏం తీసుకొస్తుంది అంటే, మీ శరీరములో క్షరము అవుతున్నటువంటి శక్తి అక్షరముగా మారుతుంది. క్షరము అక్షరము అంటే మీకు అర్థమవుతుంది కదా, అక్షరము అంటే నాశనం కానిది, క్షరము అంటే నాశనం అయిపోయేది. అంతేత మీ శరీరాలలో నాశనం అయిపోయినటువంటి అవుతున్నటువంటి శక్తి అంతా కూడా ఓ చోటకి చేరుతుంది. ఇది మీకు అర్థం అవుతే మీకు డయాబెటిస్ క్యూర్ అయిపోతుంది. దీంతో ఈ ప్రాణాయామం చేసేటటువంటి వాడికి గ్యారంటీగా డయాబెటిస్ క్యూర్ అయిపోతుంది. ముఖ్యముగా కపాలభాతితో కలుపులు చేస్తే, అంటే ఇప్పుడు ఇందాక కపాలభాతి చేస్తాం కదా, దాని తర్వాత ఇది కనుక మీరు చేస్తే డయాబెటిస్ క్యూర్ అయిపోతుంది మీకు. 2వది ఏంటి అంటే, మీలో ఉన్నటువంటి రక్త ప్రసరణ కరెక్ట్ అవుతుంది. ఇందాక నేను చెప్పింది శక్తి గురించి చెప్పా, ఇప్పుడు రక్త ప్రసరణ కరెక్ట్ అవుతుంది. రక్త ప్రసరణ కరెక్ట్ గా లేకపోవటం వల్ల బ్లాకేజెస్, బైపాస్ ఆపరేషన్స్ ఇదంతా చేసుకోవాల్సి వస్తుంది. ఇది రెగ్యులర్ గా చేసేటటువంటి వాడికి డాక్టర్లు బైపాస్ సర్జరీ అవసరం అన్నా కూడా ఆ అవసరం ఉండదు. చాలా మందిని నేను చూశాను, చాలా మందిని అంటే ప్రస్తుతం నాకు 50-60 మంది తెలుసు. మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి మీకు, మీకు ఆపరేషన్ చేసినా మేమే హెల్ప్ చేయలే ఉన్నారు డాక్టర్లు. ఈ ప్రాణాయామము కపాలభాతితో కొంచెం ఆసనాలు, ఆహారం మాత్రం కంట్రోల్ అవ్వాలమ్మా. ఆహారం కంట్రోల్ చేసుకోకుండా మేకలు తాగిస్తాను, మేమంతా తాగిస్తాము, కానీ మాకు తగ్గాలి అంటే మాత్రం తగ్గదు, అది గుర్తుంచుకోండి. ఆహారం మారేకే అంత మల్టిపుల్ బ్లాక్. ఇంకా మీకు ఆపరేషన్ చేసినా కూడా మీకు హోప్ ఏం లేవండి, మేము ఇంతని మీకు వస్తా ఉన్నారు. ఆ వ్యక్తి జీవించి ఉన్నాడు ఇప్పటికీ, అది చెప్పి 5 ఏళ్ళండి. ఆ వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారా? మీరు చూడలేదా? అంత అబద్ధాలు కోరే, నన్ను చూడలే మీరు, నన్ను చూస్తున్నారా లేదా? నేనే ఆ విషయమే డాక్టర్లు చెప్పింది ఏంటి అంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయా, మీ ఆపరేషన్ చేసినా కూడా ఏం లాభం లేదు అన్నాడు. నేను బాగానే ఉన్నాను అనుకుంటా, మిమ్మల్ని పెట్టగలుగుతున్నా కదా, ఇది కాంపౌండ్ పెట్టుకుంటుంది కదా. ఇది ఆచరణ, ప్రాక్టీస్ చేస్తే ఇది ఇంత గొప్పది అని నేను చెప్పినంత మాత్రాన ఏం మీకు లాభం అవ్వదు. ఇది ఆచరిస్తే గ్యారంటీగా లాభం అవుతుంది. ఇంకేట రెండోది ఏంటి అంటే మీ రక్త ప్రసరణ కరెక్ట్ అవుతుంది. రక్త ప్రసరణ కరెక్ట్ అవుతుంది అంటే టాక్సిన్స్ కూడా పోతాయి. 90% ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా టాక్సిన్సే. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అని డాక్టర్లు స్పెషల్ గా చాలా విశేషంగా చెప్తున్నారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా ఈ ప్రాణాయామంతో డెవలప్ అవుతాయి. ఇదంతా కాకుండా మూడవ లాభం ఏంటి అంటే మీరు మారిపోతారు, ఖచ్చితంగా మీరు మారిపోతారు. మీ స్వరూపం మారిపోతుంది, మీ ఆలోచన విధానం మారిపోతుంది, మీ బ్రెయిన్ పవర్ మారుతుంది. ఇది మన భారతదేశం యొక్క సంస్కృతి. ఇందులో మీకు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీకు మంత్రాత్మకంగా రావు అని ఎవడైనా అంటాడా? ఇప్పుడు నేను ఏం చెప్పానో అర్థమైంది కదా. శక్తి కంట్రోల్, కంట్రోల్ అంటే మీరు దాన్ని ఉపయోగించగలుగుతారు, వేస్ట్ అవ్వదు. రెండవది ఏం చెప్పాను, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ హార్ట్ దానికి పంప్ చేసేటటువంటి ఆ బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా క్లీన్ అవుతాయి. మూడవది ఏం చెప్పాను, బ్రెయిన్ అద్భుతంగా వికసిస్తుంది. ఇది మంత్రాత్మకంగా ఒక శ్లోకంలో చెప్పబడింది. ఆ మంత్రం ఎప్పుడైనా మీరు విన్నారా? విన్నవాళ్ళు చేయొచ్చండి. ఎంత శ్లోకం? కాదు, కానీ అందులో ఉంది. ఇంకా మీరు ఎప్పుడు వినలేదా? మరి నేను చెప్పేసేది అది, కానీ నేను చెప్పాక మాకు తెలుసు అంటే చెప్పుకోను, పరిగెట్టిస్తా. నేను చెప్పాక మాకు తెలుసండి ఇది అంటే మరి మీరు పరిగెట్టడానికి రెడీయా? రెడీ. దుర్బ్రహ్మ ఈ శ్లోకం అవుతా మీకు ఎవరికి రాదు చేయొచ్చండి. ఒక్కళ్ళకి రాదన్నారు, పోనీ ఒక్కళ్ళే ఇంతమందిలో. ఇదే శ్లోకం ఓంకార సాధనకి ఆధారం, ఇదే శ్లోకం. భారతదేశం మనం మర్చిపోయామది. విధమ్మ గురు విషయం విధంగా నేత చూశాడు, ప్రభుత్వం దర్శించగలను గురు ముఖం మీద ఇంత అక్షంతలు కుంకుమ కొట్టేసి మీ ముఖం మీద ఎవడైనా అలా కొడితే ఏమంటావో చూసుకో. మనం గురు పూజలు అలా చేస్తాం, చేసేయండి. అలాగా దండలు వెళ్ళాడు తీస్తారు, మీ మొహం మీద ఎవడైనా దండ వెళ్ళాలి తీస్తారు, ఇంకొన్ని ముక్కు తిందగా కంటిని మూసిస్తాం. ఎలా ఉంటుంది మీకు? మీరు భగవంతుడు వేసే ఫోటోలు చూసుకోండి. అంటే మీరు తెలివైన వాళ్ళు, భగవంతుడు మనం చేసేది చూడకూడదు అని ఆయనకి వేస్తున్నారేమో. ఆ తెలివితేటలతో వేస్తే ఓకే, తెలివితేటలే కదా అంత. చెప్పకండి వాళ్ళ మొహాలు అవి. ఇంతట ఇది చూసుకోండి, సాధన ఎలా చేస్తాము. ఓంకార ప్రాణాయామము ఆ ఊ మా ఇది కదా ఓంకారము. దుర్బ్రహ్మ డిక్షనరీలో అక్కడ ప్రొనౌన్సియేషన్ రాస్తున్నప్పుడు అలాంటి ప్రొనౌన్సియేషన్ ఇచ్చేటటువంటి ఒక వర్డ్ అక్కడ వేస్తారు. పుట్ అనాలి అనుకోండి, ఉకారం పలుకుతుంది కదా, అంతట యూ ఉకారంగా పలకాలి అనే చోట శబ్దం రాస్తారు. అంటే ఏంటి, మీరు ఏ శబ్దం చదువుతున్నారో అందులో ఉకారము ఉకారంగా పలకాలి అని. బట్ అన్నప్పుడు యూ అకారంగా పలుకుతుంది. తేడా అర్థమైందా? అది తేడా సూచించటానికి బట్టే పుట్టు అంటాం. బట్ అంటే అక్కడ యూ ఎలా పలుకుతుంది, అకారంగా పలుకుతుంది. పుట్టు అంటే ఉకారంగా పలుకుతుంది. అంతేత ఆ ఊ మా ఎలా పలకాలి అన్నదానికి శ్లోకం చెప్పారు వాళ్ళు. గురు బ్రహ్మ, బ్రహ్మలో ఆ ఎలా పలుకుతున్నారో అలా పలకండి. ఆ మనం గట్టిగా ఆ అందాం ఒకసారి అనండి. బ్రహ్మ ఉద్గీతము అంటే గట్టిగా వెలుగెత్తి పిలవటం అని అర్థం. ఇంకేత మీరేం మొహమాట పడకండి, పరిగెట్టుకు వస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఏం జరిగిపోతుందో ఇక్కడ. అది బ్రహ్మ ఈ ఈసారి నడువు నిటారుగా పెట్టుకుని నడ కరెక్ట్ గా పెట్టుకుని అనండి అదే శబ్దాన్ని. అంటూ మీ శరీరంలో ఎక్కడైనా ఏదైనా మార్పులు వస్తున్నాయో గమనించుకోండి, నడువు నిటారుగా ఉంచుకోండి, అది కండిషన్. వీలైనంత వరకు నేనేం చెప్పాను, నడువు నిటారుగా ఉంచుకునే పొజిషన్ లో ఇలా మీరు లేచిపోతున్నారా అన్న ఫీలింగ్ తో ఉండండి, లేవకండి, ఆటోమేటిక్ గా నడువు నిటారు అయిపోతుంది. లేకపోతే ఏమవుతుంది, ఈ లంబార్ ఏరియా, సోసిక్స్ ఏరియాలో ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ పడితే ఈ మొత్తం సాధన మీకు అంతగా ఉపయోగపడదు. ఇంకేత లేవకండి, లే ఒక సినిమా పాట అనుకుంటారేమో, కాదు ఆక్సిజన్ గారు సరే అలా ఉంది ఇప్పుడు అనండి, ఆ మూడ్ లో ఉంది. బ్రహ్మా మీ శరీరంలో ఏదైనా మార్పు కనిపించిందా కొందరికైనా? ఏమైంది? నడువు నుంచి దొద్ద లోపలికి వెళ్తోంది, వచ్చి కడుపు కింద భాగం వెనక్కి వెళ్తోంది. అక్కడేగా మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము ఉంది, అవి ఆటోమేటిక్ గా చేస్తాయి. అవి రేజ్ అవుతే ఆ క్షణం మనం యాక్చువల్ గా ఎక్కువ వేస్ట్ చేసుకునే పవర్స్ ఏంటి అంటే మూలాధారము, స్వాధిష్టానం, అది కంట్రోల్ అయిపోతాయి, క్లోజ్ అయిపోతాయి. దీంతో దీన్ని మూలబంధము అని కూడా అంటారు. అంటే ఈసారి బ్రహ్మ అంటున్నప్పుడు మీరు కావాలని మీ బొడ్డుని వెన్నుపూసే తగిలించటానికి ట్రై చేయండి, ట్రై చేయండి అది కూడా మీరు. బ్రహ్మ కడుపు లోపలికి వెళ్తే నేను ఇది కనుక రోజుకి 21 సార్లు చేసుకుంటే న్యాచురల్ గా మీకు డైజెషన్ కరెక్ట్ అయిపోతుంది, కాన్స్టిపేషన్ పోతుంది, పోతుంది అని అర్థమైంది కదా, మాలిష్ చేస్తున్నట్టే కాని బ్రహ్మ అయింది. ఇప్పుడు మనం విష్ణు గారికి వెళ్దాం. విష్ణు నడుము స్ట్రైట్ గా పెట్టుకుని కాస్త ఇందాక చెప్పినట్టే విష్ణు ఇప్పుడు ఎక్కడ తేడా వస్తుంది తెలుస్తుంది కదా, తెలుస్తుంది కదా మీకు. అంతేకాదు ఆటోమేటిక్ గా అక్కడ ఏం చక్రాలు ఉన్నాయి, మడికూరు చక్రం ఉంది, అనాహత చక్రం ఉంది, అది ఎఫెక్ట్ అవుతాయి. అలా చేస్తే ఓం మనకేట, అదొక ఫార్ములా, అందుకే దీన్ని ఓంకార ప్రాణాయామం అని కూడా అంటాం. ఆ ఊ ఇప్పుడు ఊని చేస్తూ మీలో ఉడ్డయాన బంధము అనే పేరు ఎంతమంది విన్నారు? పర్వాలేదు, వినకపోతే చాలా మంది. ఉడ్డయాన బంధము అంటే ఏంటి అంటే అర్థం ఈ కడుపుని ఇలా ఉంది కదా, ఇది దీన్ని ఇలా లోపలికి తీసుకెళ్లి పైకి ఎత్తుతాం. విష్ణు పైకెత్తాక విష్ణు అనండి. ఇప్పుడు ఒకసారి కడుపు వెనక్కి తీసుకోండి, పైకెత్తండి దాని కడుపుని, ఎత్తాక విష్ణు మొత్తం ప్రెషర్ ఇక్కడ పడింది కదా. ఇక్కడ ప్రెషర్ పోతే 90% డిసీజెస్ పోతాయి మనుషులకి. ఆఫ్టర్ 40 ఒబెసిటీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా రావడానికి ఏకైక కారణం ఏంటి అంటే కాన్ఫిడెన్స్ అన్ని ఇక్కడ చేస్తాయి. మనం తెలియకుండా ఊపిరి దిగి పెడతాం, తెలియకుండా ఎప్పుడు ఏం మాట వినాల్సి వస్తుందో, బస్సు దొరుకుతుందో దొరకదో, ఇంకా పోతే టీవీ సీరియల్లో రేపు ఏమవుతుందో, అదే అదే తలనొస్తే ఆ కాన్ఫిడెన్స్ అన్ని ఇక్కడ చేస్తాయి, ఇక్కడ చేస్తాయి. ఇప్పుడు ఊ అనేటటువంటి దాంతో ఇక్కడే డిజాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక లావు తగ్గటానికి, నడువు సన్నబట్టడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కానీ అర్థమైంది కదా, ఇది వెనక్కి తీసుకున్నాక, ఇలా వెనక్కి పెట్టుకున్నాక అక్కడ ఇంకా ఇక్కడ ప్రెషర్ పడుతుంది మీకు. దాని తర్వాత గురుదేవు మా హేశ్వర మా ఈశ్వర పడుతుంది ప్రశ్న. మాత్రం తల దిమ్మికుడవుతుంది. పిల్లవాళ్ళకి జ్ఞాపక శక్తి పెరగాలి అంటే, పిల్లవాళ్ళకి కాదు పెద్దవాళ్ళకి జ్ఞాపక శక్తి పెరగాలి అంటే ఎవరికి జ్ఞాపక శక్తి పెరగాలని ఇచ్చేసుకుంటే చాలు, చాలా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంటే ఏం జరిగింది, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రీజనరేటివ్ పవర్, ఇక్కడే కదా మనకి సృజనాత్మక శక్తి ఉండేది, ఇక్కడ పోషణ శక్తి. ఆ హృదయంలో వచ్చేటటువంటి రక్తము మన మొత్తం శరీరాన్ని పోషిస్తుంది. ఇది లైట్ ఆరము, చెడుని తీసేసి మంచిని లాక్కొస్తుంది. అంతే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర ఇది చేసుకోమని చెప్పారు. ఆ ఫార్ములా అక్కడ ఇచ్చేసారు. ప్రతిరోజు అంటాం కానీ చేసుకోం అంటే, నేను పొద్దున్నే నిద్రలేస్తాను, 4 గంటలకు స్నానం చేస్తాను, ఇదంతా చదువుతాడు. అది ఎప్పుడు పొద్దున్న 8 గంటలు నిద్రలేచి రోజు చదువుకుంటాడు. అది అలా ఉంటుంది అనమాట. గురు బ్రహ్మ గురు విష్ణు అని మీరు ఇది ఆచరణ చేయకుండా, ఈ ఓంకార ప్రాణాయామం చేయకుండా చేస్తే అర్థం ఏంటంటే, నేను రోజు ఓంకార ప్రాణాయామం చేస్తాను, నేను రోజు ఓంకార ప్రాణాయామం చేస్తాను అనుకుంటున్నాను కదా. మీరు రోజు ఓంకార ప్రాణాయామం చేస్తాను అనుకోమంటాను, నా ఉద్దేశం ఏంటి, మీరు చెయ్యాలి. అందుకే గురువు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ కృష్ణై శ్రీ గురువే నమః అంటారు. చేసిన తర్వాత మీరు 7 సార్లు ఓంకారం చేసుకోండి. ఇది ఓంకార ప్రాణాయామం. ఇది నేను సూచన ఇచ్చా, ఇది మీరు అరగంట సేపు కనుక రోజు చేస్తే వెళితే ఇప్పటికే మీకు ఆ మొత్తం అర్థమైంటుంది ఎంత అద్భుతమైనటువంటి వారుణి నలవీహల అని లలితా సహస్రనామాల్లో ఒక పేరు వస్తుంది. అదేంటో మీకు ఇది చేస్తే అర్థమవుతుంది మత్తు ఎలా ఉంటుందో మీకు. ఇంకా ఈ మత్తులు అవి పానీయాలు అని అసలు మీకు మత్తు పదార్థాలు అని ఇది సూపర్ మత్తు అనమాట. కానీ మత్తు అర్థం చేసుకోవటానికి నా జీవితంలో ఒక సంస్థ చాలా హెల్ప్ చేసింది. మరి మీరు ఆ సంస్థ పేరు విన్నారో లేదో నాకు తెలీదు. ఈ ప్రాణాయామాలు ఆసనాలు ఈ ఆహార నియమాలు అసలు ఒక పద్ధతిగా మీ మనస్సును ఎలా మార్చేస్తాయి అని ఒక సంస్థ నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. ఇంకా ఎప్పుడు కూడా ఆ సంస్థకి నేను ఎప్పుడూ కృతజ్ఞుడే. ఆ సంస్థ ఏంటి అంటే విశ్వ ప్రభాకర్ జీ యొక్క శుద్ధ సమాధి యోగ. ఖచ్చితంగా మీరు ఆ సంస్థ చెప్పినటువంటి ఆ కార్యక్రమాలు వీళ్ళు చేసుకుని నేర్చుకోండి. నేర్చడానికి మీ దగ్గరికి వస్తున్నారు ఈ కాలంలో. గ్యారంటీగా రాబోయేటటువంటి రోజుల్లో మీరు వేలకి వేలు ఖర్చు పెట్టేది నేర్చుకుంటారు. హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలి అంటే లక్ష రూపాయలు మీరు రెడీ చేసుకుంటున్నారు కదా. కానీ ఇది చేసుకుంటే మీకు హార్ట్ ఆపరేషన్ అక్కర్లేదు అంటే నేను లక్ష రూపాయలంటే 2 లక్షలు ఇస్తారు. అప్పుడు రాబోయే రోజులు అవి వస్తున్నాయి. ఇది మీరు ఇప్పుడే నేర్చేశారనుకో ఆ 1 లక్ష రూపాయలు మీరే సంపాదించుకోవచ్చు నేటికి. ఇంకా తెలివైన వాడు ఎప్పుడు కూడా రాబోయేటటువంటి సంఘటనలు ఇంకొక ఖచ్చితంగా అందరికీ నేను ఇచ్చేటటువంటి సలహా వ్యక్తిగతంగా ఏంటి అంటే నా జీవితంలో నా ఆలోచన విధానాలను మార్చింది సిద్ధ సమాధి యోగ. అది సంభవమే అని చెప్పింది సిద్ధ సమాధి యోగ. ఈ ప్రాణాయామాలను వాటిని ఒక పద్ధతిగా అందచేసినటువంటి నాకు తెలిసిన ఏకైక సంస్థ సిద్ధ సమాధి యోగం. ఉండొచ్చు మిగతా నాకు తెలీదు. ఇంకా నేను అందరికీ ఇచ్చిన ఏంటి అంటే మీరు నిజంగా నేను చెప్పినటువంటి విషయాలు మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే మీరు సిద్ధ సమాధి యోగ కోర్సులు చేయండి. చేయండి వరకు చేయండి. అంతవరకు మస్తు వ్యక్తి అన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అది చేయండి. అసలు మీ జీవితాల్లో అందులో ఇంత బ్యాక్గ్రౌండ్తో మీరు వెళ్తే దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలరు. మీరు ఏదో మామూలుగా ఆరోగ్యం కోసమనో దేనికోసమనో వెళ్లకుండా ఈ విధమైనటువంటి మార్పు తీసుకొస్తుంది. నేను ఈనాడు మీకు ఇలా కనిపించడానికి కారణం ఇప్పుడు నేను చెప్పేటటువంటి జ్ఞానం అంతా కూడా నాకు చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి ఉంది అంటే ఎప్పటి నుంచి చదువుతున్న పుస్తకాలు అవి ఏమి. కానీ సిద్ధ సమాధి యోగాలోకి వెళ్ళాకే ఇట్ బ్లూమ్డ్ విత్తారుతుంది మీలో ఉన్నటువంటి పేరు ఏంటి అని పెట్టండి. ఈ సంస్థ ఆ సంస్థ నేను అన్ని సంస్థల్లోకి వెళ్ళి చూశాను. నేను సిద్ధ సమాధి యోగాన్ని కనుక అర్థం చేసుకుని మీరు జీవించగలిగితే ఇంకా నా లెక్చర్స్ అక్కర్లేదు, ఏ గురువు లెక్చర్స్ అక్కర్లేదు. కానీ లెక్చర్ ఇవ్వకుండా తెలియదుగా ఇప్పుడు ఎవరో ఒకడు గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవు, మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటే ఓంకార సాధన అని చెప్తే కదా మీకు తెలుసుది. ఇది అందరికీ తెలుసు మంత్రం. కానీ ఇందులో ఓంకార సాధన ఉన్నది అన్నది నేర్చుకోవాలి కదా. ఇదంతా కూడా మీలో ఆహారంలో మార్పు తీసుకురావటానికి, యోగాసనాలు ప్రాణాయామాలు మీరు పద్ధతిగా తెలుసుకోవటానికి. ఇలా నేను ఒక అరగంట గంట చెప్తే ఏమొస్తుంది మీకు కాదు కదా. కానీ సిద్ధ సమాధి యోగాలో వాళ్ళు బాగా స్ట్రీమ్లైన్ చేసి అసలు మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తారు. అన్ఫార్చునేట్ ఏంటి అంటే మనం బయటకు వచ్చాక ఆంధ్రలో అనిపించుకుంటాం మనం అంతే. అది అనిపించుకోకుండా ఉంటే చాలు ఆ నేర్చుకుంటూ అన్నది మర్చిపోకుండా ఉంటూ మనం అందరము కూడా ఒక విశాల సంస్థగా మారిపోతారు. అంటే ఏంటి, ఆంధ్రా యూనివర్సిటీలో వాళ్ళు చదివినా, పంజాబ్ యూనివర్సిటీలో చదివినా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినా, ఏ అమెరికన్ యూనివర్సిటీలో చదివినా బీటెక్ బీటెక్ే తేడాలుంటే ఫలానా యూనివర్సిటీ వాళ్ళ డిగ్రీ నేను ఒప్పుకోమంటాడుగా. అంతవరకు నేను చెప్పిన మీరు ఏ సంస్థలో ఉన్నారో అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏ గురువు యొక్క శిష్యులు అన్నది ఇంపార్టెంట్ కాదు, మీ ఆచరణ ఎంత మారింది అన్నది ఇంపార్టెంట్. ఈ ఆచరణ మారటానికి మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఇంకొక ఆసనం చెప్తానన్నాను. నేను ఆసనం చెప్పాను, నేను మీకు ఒక ముద్ర చెప్తాను. నేను ఇందుకు ఈ ముద్ర ఈనాడే చెప్తున్నాను అంటే ఈరోజు కుబేరుడు దీన్ని ప్రపంచానికి అందజేశాడు. ఎందుకంటే పాడ్యం ఏమంటున్నాం మనం, బలిపాడ్యమే అంటున్నాం. ద్వితీయం ఏమంటున్నాం, యమద్వితీయ అంటున్నాం. అంతేత దీన్ని ఏమన్నది కుబేర తృతీయ అనేది. ఎందుకు కుబేర తృతీయ అంటే మూడు వేళ్లను ఉపయోగించుకొని ఈ కుబేర ముద్ర మనం ఉపయోగిస్తాం. కుబేర ముద్ర అంటే పేరు అర్థమైపోయింది కదా, ఏమొస్తారు మీకు? అక్కలేని వాడు ఎవడైనా ఉన్నాడు ఇక్కడ? ధనం అక్కలేని వాడు ఎవడైనా ఉంటే బయటకు వెళ్ళిపోండి అసలు, అనవసరం మీరు ఇది వింటాం. ఒకడు వెళ్ళలేదు కదా, ఓకే వెళ్ళకూడదు కూడా. కుబేర ముద్ర, ముద్రలు చాలా సింపుల్ గా ఉంటాయి. ఇది జ్ఞాన ముద్ర అని చెప్పాను నిన్న నేను, సరే? కానీ ఆ జ్ఞాన ముద్ర వెళ్ళకాతలు యమ నియమాలు ఎలా ఉన్నాయో చెప్పాను కదా నిన్న నేను. సత్యము, బ్రహ్మచర్యము, అహింస, అస్తేయము చెప్పాను లేదా ఇక్కడ? ఇక్కడ ఆశ్రమం చెప్పాను. కన్ఫ్యూజ్ అయిపోయింది చూసారా? నేను చెప్పలేదు, పులి చేసుకోండి, పులి చేసుకోండి. సరే, అంతే ఐదు యమములు, ఐదు నియమాలు మన చేతి వేళల్లోనే ఉంటాయి. అది అసలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. సత్యము, సత్యము బ్రహ్మచర్యానికి ఆధారం. సత్యము అంటే ఏంటి? సృష్టి అంతా భగవాన్ నిర్మితము. మొత్తం ఈ సృష్టి భగవంతుడు నిర్మించినప్పుడు నన్ను కూడా భగవంతుడే నిర్మించాడు. ఇది సత్యము. ఇది సత్యమైనప్పుడు బ్రహ్మేణ చర్యంతి, మొత్తం సృష్టి బ్రహ్మలోనే ఉద్భవించింది, బ్రహ్మలోనే అవుతోంది, నేనేమి చేయక్కర్లేదు అనే భావన. ఈ భావన రావటానికి మన నిత్య జీవితంలో మూడు అనుష్ఠానాలు ఉన్నాయి, అహింస, అస్తేయము, అపరిగ్రహం. అదనమాట, ఇలా పెట్టి ఆ భావనతో మీరు కూర్చుంటే అది జ్ఞానముద్ర అవుతుంది. ఉత్తనే చేపెట్టి కూర్చుంటే ఏం లాభం? అంతేత సత్యము, బ్రహ్మచర్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహం. ఇది ఎప్పుడైతే బాహ్య జీవితంలో ప్రవేశిస్తాయో మీ వ్యక్తిగత జీవితంలో ఐదు మార్పులు జరుగుతాయి. ఎప్పుడైతే ఈ సత్యం అర్థమైపోయిందో, ఏ సత్యం అర్థమైపోయింది, ఈ సృష్టి అంతా కూడా భగవంతుడు సృష్టించాడు, నువ్వేం సృష్టించలే, నీకోసం సృష్టించలే, యు ఆర్ జస్ట్ ఏ టైనీ స్పెక్ ఆఫ్ దట్ యూనివర్స్ అన్నప్పుడు ఇంక ఆటోమేటిక్ గా నీకు ఈశ్వర ప్రధానం వస్తుంది. ఈ సత్యం అర్థం అయిపోతే ఇంక అంతా భగవంతుడే సృష్టించుకుని అంతా గందరగోళం చేస్తే నేను చేసేది ఏముంది అక్కడ? కానీ ఈశ్వర ప్రధానం అంటే ఏంటి? భగవంతుడు గులాబీ పువ్వుని గులాబీ పువ్వులాగే ఉండమన్నాడు, మల్లెపువ్వుని ముళ్ళచెట్టుని అవేం మార్చుకోవడానికి ట్రై చేయవు. మనం మనం కాకుండా ఇతరులాగే ఉండటానికి ప్రయత్నం చేస్తాం. మీరు చూడండి, చిరంజీవి లాగో, అమితాబ్ బచ్చన్ లాగో, హేమా మాలిని లాగో, మనం యాక్చువల్ గా ఎలా ఉండాలో అలాగే ఉండటం అనేది మనకి తెలియదు. అసలు మన నిజ స్వరూపాలు మనం మర్చిపోయాం. తెలియదు ఎవరికి? నువ్వెవరివి? రామకృష్ణని. నువ్వు రామకృష్ణ కాదు, కెమిస్ట్రీ లెక్చరర్ని. కెమిస్ట్రీ లెక్చరర్వా? ఏదో పేరు చెప్తావు. ఫలానా జాతిలో పుట్టాను, ఫలానా కులంలో పుట్టాను, ఫలానా మతంలో పుట్టాను, ఫలానా దేశంలో పుట్టాను. బాబు ఇదంతా సరే, అసలు నువ్వెవరివి తెలియదుగా మనకి, ఎవరికి తెలియదు. అందుకే రమణ మహర్షి దగ్గర నుంచి ప్రతి గురువు మొట్టమొదటి వేసేటటువంటి ప్రశ్న ఏంటి అంటే, బాబు నువ్వు ఈ ప్రశ్న వేసుకోవచ్చు, నువ్వు ఎవరివి? నేను సత్యనారాయణ, స్వామి కాదు, పేరు సత్యనారాయణ. ఆ పేరు నీది కాదు, నిన్ను పిలవటానికి మీ అమ్మ నాన్నలకి నీ పేరు తెలియదు కనుక ఆ పేరు పెట్టారు కదా. బయట నుంచి వచ్చినటువంటి పేరు అది. ఇంకా నీ డిగ్రీలు అవన్నీ కూడా సత్యనారాయణ ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా. నీ అసలు స్వరూపం అది ప్రణిధానంతో తెలుస్తుంది. సరే, నువ్వు నువ్వుగా జీవిస్తూ నీకున్నటువంటి బాధ్యతలను అన్ని కూడా చేసుకుంటావు. నువ్వు ఎప్పుడైతే ఈశ్వర ప్రణిధానం చేసుకుంటావో ఆటోమేటిక్ గా నీ జీవితంలో సంతోషం వస్తుంది. సంతోషం ఎప్పుడైతే నీ జీవితంలో వస్తుందో నువ్వు తపస్సు చేసుకోగలిగేటటువంటి శక్తి వస్తుంది. మిగతా వాళ్ళు హింసిస్తున్నారు, మిగతా వాళ్ళు బాధపడుతున్నారు అంటే నువ్వు బాధపడవు. ఎందుకంటే నీకు తపస్సు అర్థమైపోయింది. అది ఎప్పుడైతే అర్థమవుతుందో నువ్వు నిన్ను నువ్వు అర్థం చేసుకోవటానికి మొదలెడతావు స్వాధ్యాయం. అది ఎప్పుడైతే అర్థమవుతుందో శుద్ధి వచ్చేస్తుంది. అది జ్ఞానముద్ర యొక్క ఉద్దేశం. ఇక యమ నియమాలు మొత్తము నేను ఆచరిస్తాను అని చెప్పిన ముద్ర ఇది. ఇప్పుడు ఇలా కూర్చుంటే ఏమవుతుంది? చిన్నపిల్లవాడు కూర్చున్నట్టు. అంచేత మనస్సులో నేను సత్యాన్ని అర్థం చేసుకుంటాను, బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను, అహింసను పాటిస్తాను, అస్తేయాన్ని పాటిస్తాను, అపరిగ్రహాన్ని పాటిస్తాను, ఈశ్వర ప్రధానం చేసుకుంటాను, సంతోషంగా ఉంటాను, తపస్సు చేసుకుంటాను, స్వాధ్యాయం చేసుకుంటాను, శుచిగా ఉంటాను. అప్పుడు మీరు ఇలా కూర్చుంటే పద్మాసనంలో ఎక్కడ పోతాడో దేవుడు చచ్చినట్టు దిగి రావాలి, బంధింపబడి దిగి వస్తాడు. అందుకే దాన్ని భక్తులే వచ్చేది ఉద్దరకండు అంటాడు భగవంతుడు. భక్తుడు ఏం చెప్తే చేయాల్సిందే కాపాడి చూసుకోండి. ఆ భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడు, అది కుబేరుడు ఉన్నట్ట వాడి ట్రెజరీని మా ఇంట్లో పెట్టేయండి పెడతాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను ఈ ముద్ర వేసుకుని మీరు ఏం కోరుకున్నా జరిగిపోతుంది, గ్యారంటీగా జరిగిపోతుంది. మీరు చెక్ చేసుకోండి, చాలా సింపుల్ టిక్స్. కానీ ఇది ప్రపంచంలో బయటకు ఎందుకు మనుషులు చెప్పటం లేదు అంటే, జరగటం సరే, జరిగిన తర్వాత భరించటం కష్టం. మాస్టారు మాకు శక్తి ఇచ్చేయండి, మేమేమంటే జరిగిపోవాలి అంటారు. ఇచ్చేస్తాను నేను, నాకు చేతగా అది ఇచ్చేసాను అనుకోండి. ఆ శక్తి ఇంటికి వెళ్ళగానే మీ పిల్లవాడి మీద కోపం వచ్చి ఏదో అనుకోడని మాట అంటారు, ఏమవుతుంది? అప్పుడు ఏం చేస్తారు, నా దగ్గరికి వస్తారు మళ్ళీ. సరే, ఇంకట ఈ ధ్యానముద్ర, ఈ యమనియమాలు బాగా మీలో ఉండి చేస్తే ఓకే, ఇది సాధనాత్మకమైంది. మరి అలా నేను ఒక మాట అనొచ్చు, కంప్యూటర్లో ఏం చేస్తామంటే మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కంప్యూటర్కి. ఇంకా నువ్వు కావాలనుకున్నా కూడా కంప్యూటర్ నీ మాట విందో, ఆ ఇన్స్ట్రక్షన్స్ మాట వింటుంది కదా అది. అలాగే మనం ఓం భూర్భవత్వ తత్సరిణి భర్గోదేవి చదివినని ధ్వజన ప్రచోదయాతని బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తే, నా బుద్ధిని సన్మార్గం వేసి ఉంచు అంటే, పిచ్చి కోరికలు మీరు కోరినా అది తీర్చదు. పిచ్చి కోరికలు తీర్చదు. పిచ్చి కోరికలు అంటే ఏంటి, మీకు పనికిరానటువంటి ఏదైనా ఉంటే తీర్చదు. ఏది ఏది తీర్చదు? కుబేర ముద్ర. ఇక్కడ కుబేర ముద్ర వేసేసుకున్నటువంటి వాళ్ళు గ్యారంటీగా నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, మీరు ఒక గంట సేపు గాయత్రి మంత్రం తప్పనిసరిగా చేసుకోండి. చేసుకుంటే మీరే సేఫ్లో ఉంటారు. అంటే మీరు అడిగినటువంటి కోరిక మీకు మంచిది కాదనుకోండి, చెడు చేసేదనుకోండి, తీరదు అది. కానీ అలాంటి పిచ్చి కోరికలు మనం కోరం. ఇప్పుడు నాకు మూడు కార్లు కావాలి అనుకుంటే ప్రమాదం ఏముంది? నువ్వు అనుకోవచ్చు మూడు కార్లా అమ్ము అని. కుబేరుడికి మూడు కార్లు ఏంటి, వాళ్ళు కావాలంటే రోజు రాజు కార్లో 50 లక్షలు ఇక్కడ ఎదురుకుండా పెట్టగలదు కదా, అది ఎవరికి హాని కూడా కలగజేయదు. ఇప్పుడు లాజిక్ అర్థమవుతుందా? ఇతరులకి హాని కలగజేసే కోరికలు కోరుకోవద్దు. ఫస్ట్ పాయింట్, నీకేది కావాలన్నా కోరుకో. ఉద్యోగానికి వెళ్తారు మీరు, ఆ ఉద్యోగం నాకే రావాలి అన్నారనుకోండి, స్వార్థమేగా? అలాంటి కోరికలు కోరుకోవద్దు. నాకు మంచి ఉద్యోగం కావాలి అని కోరుకోండి. తేడా అర్థంగా ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు, ఈ ఉద్యోగం నాకే రావాలి అన్నాం అనుకో, తప్పది. నాకు మంచి ఉద్యోగం కావాలని కోరుకోవటం తప్పు కాదు. ఈ కుబేర నిద్ర మీకు మంచి ఉద్యోగం ఎక్కడ ఇస్తుందో మనకి తెలియదు. అంతేకా మీరు నేను ఫలానా ఉద్యోగానికి వెళ్తున్నాను, నాకు ఆ ఉద్యోగం రావాలి అని కోరుకోకండి. నాకు మంచి ఉద్యోగం రావాలని కోరుకోండి, ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళండి. మానసిక స్థితి అర్థమైందా మీకు? ఎంత అర్థమైనా ఈ మానసిక స్థితి మన మనస్సులు అంత ఈజీగా వినవు. అంతేత మీరు ఈ ముద్రలో పద్మాసనం వేసుకుని యమ నియమాన్ని పాటిస్తారు, లేకపోతే ఒక గంట సేపు గాయత్రి మంత్రం చేసుకుంటారు, మీ ఇష్టం. జిలేబీ తింటారా, గులాబ్ జామున్ తింటారా అని అడిగితే పిల్లవాడు రెండు తింటానండి, తప్పేం లేదు కదా, తప్పిందా? అంతే మీరు గాయత్రి మంత్రం చేసుకోండి, యమ నియమాలు ప్రాక్టీస్ చేసుకోండి. కానీ కుబేర ముద్ర ఒకటి చెప్పాక మీకు ఇవాళ యజ్ఞానికి నేను మిమ్మల్ని రెడీ చేస్తాను. ఈ 5 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 3 వేళ్లను లైట్గా కలపండి. లైట్గా క్లియర్గా ఉందా చూసుకోండి, నాకు అంత దూరంగా కనిపించటం లేదు, కాస్త దగ్గరగా ఉన్నవాళ్ళు చూశారుగా. ఇది మరత పెట్టేయండి, ఇది కుబేర ముద్ర. ఈ 2 వేళ్ళు మంచి వేళ్ళు, ఇలా ఎత్తు కట్టుకోక్కర్లేదు. నేను కేవలం మీకు అర్థం అవటానికి పెట్టాను, మీరు మాత్రం ఇలాగ పెట్టుకుంటారు. అర్థమైన వాళ్ళు మిగతా వాళ్ళకి తర్వాత చెప్పండి. కుబేర ముద్ర ఇదన్న తర్వాత మీరు ఏం కావాలనుకుంటున్నారో అది కోరుకోండి. మనం ఇక్కడ కోరిక కోరేసుకుందాం. నా జీవితాన్ని పైకనండి, యోగమయ జీవితముగా మార్చుకుంటాను. నా జీవితాన్ని యోగమయ జీవితముగా మార్చుకుంటాను. నా జీవితాన్ని యోగమయ జీవితంగా మార్చుకుంటాను. ఈసారి మోసపోయారు మీరు, తెలియకుండా మిమ్మల్ని మోసం చేసి ఇందులో పెట్టేసాను. ఇప్పుడు మీ కోరిక తీరాల్సిందేగా, అంటే మీరందరూ ఏమో అది మరి అవుతారు, నేనేం చేసాను మీరు కోరుకున్నారు అది. సరే అది ఏదైనా సరే అర్థమైందా టెక్నిక్, ఏదైనా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చేసుకోండి. ఆ ఎక్స్పెరిమెంట్స్ మీరు పక్క వాళ్ళకి చెప్పి అందరికీ నేర్పండి. ఏ విద్య అయినా ఇతరులకు చెప్తేనే వృద్ధి చెందుతుంది, మీరు మాత్రమే ఉపయోగించుకోకండి. నేను ఇతరులకు చెప్పను అన్నారు అనుకోండి ముద్ర, ఆ ముద్ర ఎఫెక్ట్ అక్కడే పోయింది. ఇదంతా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని మీరేపు ఆకర్షించుకోవటం. ఆకర్షించుకున్నటువంటి ఆ శక్తిధార మీ దగ్గరే స్టాగ్నేట్ అయిపోయింది అనుకోండి, వాసన ఇస్తుంది, కుడి వాసన ఇస్తుంది, ప్రవహిస్తే మీకు నిరంతరము శక్తిధారలు వస్తూ ఉంటాయి. ఆ శక్తిధారలు అనేక మందికి ఉపయోగపడతాయి. అది మన సంకల్పము, అది యోగి అంటే. మీరేం గాబరాపడిపోకండి, మిమ్మల్ని ఇల్లు అది వదిలేసి యోగులు నేను చేసేయబోతాను నేను, అర్థమైంది కదా. ఇంకా ఇవాళ పూర్ణమి సందర్భంగా నచికేతుడు యొక్క పంచాగ్ని విద్య సందర్భంగా అన్నమయ ప్రాణమయ కోశాల శుద్ధీకరణ నేను చెప్పాను. ఆహారంలో మార్పు, నీరు త్రాగడం, మనోమయ కోశంలో ఉండేటటువంటి మార్పు, విజ్ఞానమయ కోశంలో ఉండేటటువంటి మార్పు, గాయత్రి మంత్ర జపం వల్ల, మంచి పుస్తకాలు చదవటం వల్ల వస్తుంది. లక్ష్మణ సంఘం ఇలాగ 10 మంది కలిసి మంచి మార్పు వింటూ ఉంటే మీ మనస్సులు మారుతాయి, ఆ మనస్సు వల్ల విజ్ఞానం వస్తుంది. ఇంతేత 4 అయితే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. ఇంకా లాస్ట్దే పంచతత్వ పరిమార్జనలో లాస్ట్ది ఏంటంటే ఆనందమయ కోసం. దాన్ని కూడా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చూపిగానే చెప్తాను నేను. కానీ ఇదంతా కూడా 10, 11, 12, 13, 14 తారీఖులలో గుంటూరుకి దగ్గరగానే ఒక చోట 5 రోజుల పాటు ఈ క్యాంపు నేను చెప్పబోతున్నాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కనుక్కోవాలన్నమాట. అది అంతట మళ్ళా కుబేర ముద్ర వేసుకుని ఏమన్నా మీరు మాస్టారు చెప్పినటువంటి 10, 11, 12, 13, 14 తారీఖులు 5 రోజుల పాటు జరిగే క్యాంప్ కానీ ఎస్ఎస్ఐ క్లాస్ గ్యారంటీగా చేయండి. నేను చెప్తున్నానది మీకే ఆ తేడా తెలుస్తుంది. నేను ఎప్పుడు కూడా నా అనుభవంతో నాకు వచ్చినటువంటి సత్ఫలితాలు మీకు చెప్పడానికి ఉన్నాను. నేను దీన్ని అర్థం చేసుకుని లాస్ట్న ఆనందమయ కోసి సాధన మీరు చూడండి జాగ్రత్తగా. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది, శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. కళ్ళు మూసుకుందని గమనిస్తూ కూర్చోండి, కళ్ళు మూసుకోండి, వీలైతే పద్మాసనం వేసుకోండి, ధ్యానముద్ర వేసుకోండి. ధ్యానముద్ర యొక్క 5 యమములు 5 నియమాలు మననం చేసుకోండి. సత్యము, బ్రహ్మచర్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహము, ఈశ్వర ప్రణిధానము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, శౌచము నేను పొందుతున్నాను, ఆచరిస్తున్నాను అనుకుని గాలి లోపలికి వెళ్తోంది, గాలి బయటికి వస్తుంది, గాలి లోపలికి వెళ్తోంది, గాలి బయటికి వస్తుంది. దాన్ని గమనించుకోండి. ఇది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మిమ్మల్ని అనంతమైనటువంటి ఆనందంలోకి తీసుకెళ్తుంది. దీన్నే అజప గాయత్రి అని కూడా అంటాం. అంటే మీరేం జపం చేయటమే, సహజంగా మీ శరీరంలో జరిగేటటువంటి విశ్వాస నిశ్వాసాలను గమనించుకోండి. కానీ దీంతో స్వరయోగము, ముద్రాయోగము, దంధాలు రకరకాల స్థితికి మనం వెళ్లవలసి ఉంటుంది. సిలబస్ ఒకటే నేను చెప్పగలను ఇవాళ నేను మీకు. ఇంకో సూచన చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళు 9 పెద్ద కుండాలు పెట్టారు. ఆ పెద్ద కుండాల దగ్గరికి 4 వైపులా 4 రెళ్ళి హనుమండుగురు కూర్చోండి. లేచి పెద్ద కుండాలు ఎక్కడున్నా కార్యకర్తగా చూపించండి. ముందు వెనక అనే అనుకోండి, అందరికీ ఫలితం వస్తుంది. ఊదొత్తి వెలిగిస్తే వెలిగించిన వాడికే కాదు వాసన వచ్చేది, అందరికీ వస్తుంది. మీకు నమ్మకం ఉందా వెలిగించిన వాడికే వస్తుందా? అందరికీ వస్తుంది కదా. అంతేత యనమండుగురు ఆ పెద్ద కుండల దగ్గర కూర్చోండి. ఎవరైనా కావచ్చు వాళ్ళు, కానీ ఆ కూర్చున్న వాళ్లలో కనీసం 1 యజ్ఞ విధానం పూర్తిగా తెలిసి ఉండాలి. పూర్తిగా యజ్ఞ విధానం, అగ్ని స్థాపన అది పూర్తిగా రావాలి. లేకపోతే పొగ ఎక్కువైపోయి అప్పుడు చెప్పవలసినటువంటి విధి విధానాలు మీకు చెప్పలేకపోతున్నాం. అంటే ఇవాళ పొగ తగ్గించడానికి మార్గం అని తెలుసుకున్నాం. కరెక్ట్ గా లెక్క చూసుకోండి, హనుమంతుడు రావాలి. నువ్వు అటు పెడుతున్నావు, తగ్గ తగ్గ కూర్చోబెట్టేయండి, ఇంకా ఎగ్జామ్ మొదలవుతుంది. బయట కూర్చున్న వాళ్ళు కూడా వచ్చేయండి, స్లోగా దాబరా పడకుండా వచ్చేయండి. ఎంతేనమ్మా లేచి కూర్చోబెట్టి, అదే నేను చెప్పేది కదా. చేయి పట్టుకు లేచి ఎవరినో ఎనమండుకుని కూర్చోబెట్టేయండి అక్కడ. కార్యకర్తలు తొందరపడండి. మిగతా కుండీల దగ్గర ఉన్న సన్నిధులు తీసేయండి. కార్యకర్తలు కుంటలు గమనించండి, పెద్ద కుండీల దగ్గర మాత్రమే సన్నిధులు ఉంచండి. మిగతా కుండీల దగ్గర సన్నిధులు తీసేయండి. మిగతా కుండీల దగ్గర సన్నిధులు తీసేయండి. కార్యకర్తలు కదలండి. థ్యాంక్ యూ. సన్నిధులు ఆ పెద్ద ఈకొండ దగ్గర పెట్టేయండి. సన్నిధులన్నీ కూడా పెద్ద ఈకొండ దగ్గర తీసేయండి. వాళ్ళ దగ్గర ఉంచకండి, ఉంచితే వాళ్ళు ఏదో వేస్తారు అక్కడ. ప్రతి యజ్ఞకుండం దగ్గర సన్నిధులు అనేవి ఉండనివ్వద్దు. ప్రమిదలు దీపాలు ఉంచండి.
పది క్యాలరీస్ ఏమో అన్ని యజ్ఞాలు దీప యజ్ఞం చూస్తున్నా, ఇక్కడ సమయం చూస్తున్నారు. అన్ని యజ్ఞాలు ఒకటే, ఏ యజ్ఞం చేసుకున్నా ఒకటే. మూడు రోజులు తీపి తినాలి. ఒక రోజు మైసూర్ పాక్ తింటాం, ఇంకో రోజు జిలేబీ తింటాం, ఇంకో రోజు జాంబీ తింటాం, తినొచ్చా? ఇంకా అన్ని యజ్ఞాలే అసలు లేదు. తొందరగా కూర్చోబెట్టండి, ఇంత లేట్ చేస్తే అట. మాధురి కాస్త కూర్చోమ్మా, గబగబా చేపట్టు కూర్చోబెట్టేయటమే. అక్కడున్నారమ్మా, విశ్రాంతం గారు అక్కడున్నారు, అక్కడున్నారు. శ్రీనివాస్ ఉన్నాడు, అది చదవడానికి వెళ్ళాడు. ఓం కూర్చుండుకోండి. ఇంకా కూర్చోండి, కూర్చోండి, చెప్పింది వినండి. కూర్చోండి, ఇంకా కార్యకర్తలు కూడా కూర్చోండి. ఒక చిన్న కథ చెప్పాక కార్యక్రమం మొదలు పెడదాం. కూర్చోండి, కూర్చోండి అమ్మా, కూర్చోండి అమ్మా. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చదువు కూర్చోండి. కార్యకర్తలు కూడా కూర్చుండిపోండి.
మళ్ళా టైం ఇస్తాను నేను మీకు. ఇంకేంటే నా జీవితంలో జరిగిన ఇంకొక సంఘటన చెప్పాలనిపించింది నాకు. చాలా జాగ్రత్త ఏమేనండి, మాట్లాడుకోవద్దు ఎవరు. నా వైపు వీపు పెట్టి కూర్చున్న వాళ్ళు నా వైపు తిరిగిపోండి. కూర్చున్న చోటు నుంచి నా మీద అంత కోపంగా నా వైపు మొహం చూపించకుండా వీపు పెట్టవద్దు. నా వైపు తిరగండి అని చెప్పాను తెలుగులోనే. ఏంటో మరి తెలుగు అర్థం కావటం మానేసింది. నా వైపు తెలుగు పూర్తిగా వీపు నా వైపు పెట్టవద్దు అని ఎక్కడో చెప్పాను. అక్కడ రెడ్సారి ఎవరో నా వైపు తిరగండి కూర్చోండి అందరూ. వాళ్ళ తగ్గుతుంది పక్కకురా. చిన్న సంఘటన జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఇప్పుడే ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి సమాధానం మీకు అందరికీ ఆ డౌట్ వచ్చిందేమో అని నా డౌట్. నా తాతగారు సెంట్రల్ ఎక్సైజ్ లో 1930s లో పనిచేస్తున్నప్పుడు ఒక రేడియో కొన్నాడు. అప్పుడు రేడియోలు అంటుండేమో మీకు ఐడియా లేదేమో ఇంత పెద్దది ఉండేది. పల్లెటూరులో వాటిలో ఉండేది కనుక దానికి జనరేటర్ పెట్టారు నా తాతగారు. అసలు ఇంత పెద్ద రేడియో దానికో జనరేటర్. పాటలు అది వినాలంటే వీరు వాళ్ళందరూ అక్కడ వచ్చేవారు. ఇప్పుడు ఇంత బుల్లెట్ ట్రాన్సిస్టర్స్ వస్తున్నాయి. పాటలు వినాలంటే మళ్ళీ అంత పెద్ద రేడియోయే కావాలా లేకపోతే ట్రాన్సిస్టర్లు వినొచ్చా? ట్రాన్సిస్టర్లు వినకూడదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ట్రాన్సిస్టర్ అంటుంటుంది, ఆ రేడియో అంటుంది, ఎందులో పాటలు వింటే మంచిది? ఇంత పెద్ద యజ్ఞకుండి దగ్గర కూర్చుంటే మీకు ఎక్కువ లాభాలు వచ్చాయి. అందుకు చేసింది ఎఫెక్ట్ ఏమిటంటే దానికి మళ్ళీ జనరేటరు అవంతా కావాలి. అది పెట్టుకున్నారు వాళ్ళు సన్నిధులు. అమ్మో నా జనరేటరు నా జనరేటరు పీక్కుపోయారు. మీది ట్రాన్సిస్టర్ అర్థమైందా? కానీ ఒకే పాట వస్తుంది. డలే ప్రశ్న అడిగారు, ఇన్నైళ్ళు నాతో ఉండే వాళ్ళు అడిగారని నాకు ఆనందం. ఇంకంటే కనీసం అడగాలనే వాళ్ళకి తెలిసింది. కానీ నాతో ఉన్న వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళు మాస్టారు, మీరు ఈ విషయం వాళ్ళకి చెప్పండి అని చెప్పరు. వాళ్ళే ఒక ప్రశ్న వేసేస్తారు నాకు. నాకు అర్థం అయిపోతుంది, ఓహో ఇది వాళ్ళకి చెప్పలేదు అని. అంతేట వాళ్ళు ఖచ్చితంగా ఎవరు అంటే నాకు మార్గదర్శక గురువులు. అంతేట పెద్ద ఎగ్గి కుండీ దగ్గర కూర్చుని శనిధులు పెట్టడం అనేది పాత చింతకాయ కట్టడి పద్ధతి. దీప యజ్ఞం అనేది కొత్త చింతకాయ కట్టడి. యుగ యజ్ఞం అని ఇంకోటి ఉంది గురువు గారు అందజేసింది. అదే ఇది అంటే ప్రియాపత్రుల్లో ఏదో మనం ఏం తట్టమాట కొనుక్కు తినేస్తాం. కొత్త చింతకాయ అయినా మనం తట్టుకోవాలి కదా. కలవ కూడా ఇదంతా ఎందుకు వాళ్ళు పెట్టింది. కానీ ఏ పచ్చడైనా ఓకే, ఇంకా ఒక్కొక్కసారి ఆ పచ్చళ్ళే బాగుంటాయేమో. కానీ ఏదైనా రిజల్ట్ ఒకటే మీకు వచ్చేది. దీపయజ్ఞం నేను చేసుకున్నా, శనిధలతో నేను చేసుకున్నా. శనిధలు అంటే నేను చెప్తాను కదా పాత పద్ధతి, పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోండి, జనరేటర్ పెట్టుకోండి. ఇందుకీ గొడవ అంతా డైరెక్ట్ గా యజ్ఞం మీరు చేసుకోవచ్చు అని చేత రెండు యజ్ఞాలు కలిపి చేస్తే లాభం ఏంటి అంటే, ఈ చిన్న త్రివిధంతో చేసుకునేటటువంటి యజ్ఞం మీరు గ్యారంటీగా ఇంట్లో చేసుకోవచ్చు, ఫ్లాట్స్ లో చేసుకోవచ్చు. ఈ యజ్ఞం పొగలు అవి వచ్చేటటువంటి యజ్ఞము ఫ్లాట్స్ లో చేయనివారు, అద్దెళ్లలో చేయనివారు. మా గోడలు పాడైపోతాయండి, మా పక్కవ పాడైపోతాయండి అని. ఈ దీప యజ్ఞం మీరు చేసుకున్నారనుకో ఏమీ పాడదు. కానీ ఫలితాలు గ్యారంటీగా ఈ యజ్ఞం కంటే ఎక్కువ వస్తాయి. ఇంకొకటి, ఈ యజ్ఞంలో తల్లిదండ్రులు పెట్టేటటువంటి యజ్ఞంలో ఆటోమేటిక్ భిస్త్రిగా కళ్ళమని నీళ్ళు వచ్చిస్తూ ఉంటాయి, పొగ దూరిపోతూ ఉంటుంది. ఇంకా భగవంతుడి మీద మీ మనస్సు ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. అంటే పిచ్చివాడల్లాగా మేము ప్రధాన యజ్ఞకుండంలో కూర్చున్నాం అనుకోకండి. అలాంటి కూర్చున్నాడు లేచిపోకండి. అదే అవసరమే. ఎందుకంటే సర్క్యూట్ డయాగ్రామ్ ట్రాన్సిస్టర్కైనా రేడియోకైనా ఒకటే, సైజ్ పెరుగుతుంది అంతే. ఇంకా అర్థమైంది కదా. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎక్కువ పుణ్యం వచ్చేస్తుంది బాబోయ్ అనకండి. మీకే ఎక్కువ లాభం ఎందుకంటే వాళ్ళు పాపం పొగను చూసుకుంటూ విసురుకుంటూ కూర్చోవాలి, మీరు హాయిగా ఆహుతులు వేసుకుంటూ కూర్చోవచ్చు. అర్థమైంది కదా? ఇంకోటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, టూకీగా చెప్పేస్తున్నాను నేను. 12 ఇటుకలు ఉంటాయి ఇక్కడ, అక్కడ 52 ఇటుకలు ఉంటాయంటే తేడా. 12 ఇటుకలు మీ శరీరానికి సంబంధించినవి, 52 ఇటుకలు సంవత్సరానికి సంబంధించినటువంటి 52 వారాలు. ఆ విజ్ఞానము అది మనం తర్వాత చదువుకుందాం. కానీ యజ్ఞము మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మీ ఇంటి దగ్గర చేసుకోండి అని నా కోరిక. యజ్ఞం చేసుకున్నటువంటి వాళ్ళకి వాస్తు దోషాలన్నీ పోతాయి. దీపాలన్నీ కూడా 2 దిశలు కలిసే చోట్ల పెట్టాం. 5 దీపాలను మీరు చూసుకోండి, కోణాల్లో పెట్టాం. అంటే ఏంటి, తూర్పు దక్షిణం కలిసేది ఆగ్నేయం, దక్షిణము ఉత్తరము కలిసేది నైరుతి, దక్షిణము పశ్చిమం కలిసే నైరుతి, పశ్చిమము ఉత్తరము కలిసేది వాయువు, ఉత్తరము సిడి ఈశాన్య. ఇప్పుడు 2 దిశలు కలిసిన చోట దీపం పెడుతున్నాం మనం. ఆ కోణాలు అవి ఇంటి దగ్గర కూడా అలాగే పెట్టుకోండి. మీరు జ్యోతి ఎప్పుడైతే వెలిగిస్తారో అజ్ఞానాంధకారము అంటే కష్టాలు ఎందుకు వస్తాయంటే అజ్ఞానం వల్ల అంధకారం వల్ల వస్తాయి. జ్యోతి ఎప్పుడైతే మీరు వెలిగించుకుంటారో ఆ దిశలో ఉన్నటువంటి అజ్ఞానము అంధకారము పోతుంది. బయట వెలిగించుకోండి, ఇక్కడ పోతుంది, మీకు తెలిసినా తెలియకపోయినా. మధ్యలో ఉన్నటువంటిది సూర్యుడికి సంబంధించింది, పృథ్వీతత్వానికి సంబంధించింది. అంతలో ఒక ప్లేట్లో మీరు 5 దీపాలు వెలిగించేసుకుని, ఓ 5 అగరత్తులు వెలిగించుకుని, సుగంధితమైనటువంటి వాతావరణం వస్తుంది, వెలుతురు వస్తుంది. ఆ వాతావరణంలో ఒక గ్లాసు నీళ్లు పెట్టుకుని కలసంబదులు. అంటే ఏముంది అక్కడ, నీరు వచ్చింది, అగ్ని వచ్చింది, వాయువు వచ్చింది, 3 తత్వాలు వస్తాయి. యాక్చువల్ గా ఆ 3 తత్వాలే కుబేర సాధనలో కూడా ఉపయోగించుకుంటాం మనం. అందువల్ల యజ్ఞము మీ కోరికలు తీరుస్తుంది అని చెప్తాం. చాలా పెద్ద సైన్స్ ఇది. ఇక్కడ ఈ పంచతత్వ పరిమార్జనలో నేను మీకు ఆ సైన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి ట్రై చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను ఎడ్యుకేషన్స్ మీ దగ్గర తీసుకున్నాను, మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. ఒక డేట్ సప్లై చేశాను కదా మీకు, 10, 11, 12, 13, 14 తారీఖున ఈ కుబేర సాధనే నేను ఎక్కడో గుంటూరు దగ్గర చేయబోతున్నాను. ప్లేస్ చెప్తాను, తెలిసిన అవును చెప్పకండి, కాస్త వెంటర్ లాగండి. ఎక్కడుందో ఇంట్రెస్ట్ ఉంటే అడుగుతారు, లేకపోతే మర్చిపోతాను, మీ ఇంటికి వెళ్ళిపోతాను, ఓకే, అది నా కోరిక. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేనివాడు రావటం నాకు ఇష్టం లేదు. కానీ అక్కడ ఇక్కడ కంటే సీరియస్ గా ఉంటాను. ఇక్కడ ఇంతే కంటే ఇది ఒక ఉత్సవం లాగా జరుగుతున్నాం మనం. ఇంతే నేను మిమ్మల్ని వదిలేశాను. అక్కడ మాత్రం ఉతికి ఆదేశ, కానీ ఉతికి ఆదేశాక ఆ 5 రోజుల తర్వాత మీ ఇంట్లో వాళ్ళకే తేడా కనిపించాలి. ఏంటి మీరు ఇంత మారిపోయారని, లేకపోతే ఎందుకమ్మా విజయం నేర్చుకోవటం మారకుండా. అర్థమైంది కదా? అంతేట దీప యజ్ఞం చేస్తున్న వాళ్ళు వాస్తు దోష నివారణకి ఈ యజ్ఞాన్ని మీరు ఇళ్లలో ఉపయోగించుకోవచ్చు, అందరికీ చెప్పవచ్చు, రోజు చేసుకోండి. 5 దీపాలు కార్తీక మాసంలో వెలిగించడం కష్టం కాదు, ఈ రోజులు వెలిగించుకోండి. గాయత్రి మంత్రంతో 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు చేసుకోండి. చాలు, కార్తీక మాస పుణ్య ఫలితం ఇంకా ఎక్కువగా రావాలి అంటే పదనీట సూర్యోదయానికి ముందు స్నానం చేయండి. ఇంకా ఎక్కువ రావాలి అంటే ఆహారంలో మార్పులు తీసుకోండి. ఇంకా ఎక్కువ రావాలి అంటే ఉపవాసాల నుండి సాయంత్రము నక్షత్రం దర్శనం అయిన తర్వాత ఆహారం తీసుకోండి. ఇంకా మించుతాం మీరు ఎలా చేసుకుంటారు కదా. అంటే ఇప్పుడు మీకు ఏ బాధ లేదు కదా, నేను పెద్ద దీపం దగ్గర కూర్చోలేదు అని. ఇప్పుడు కూర్చున్న వాళ్ళకి బాధ వస్తుంది. సరే మనం ఏం చేస్తాం, రాజ్యవేత్త చేయాలి.